विरंदरा श्रीमद्भागवतम की शील प्रभुपाद की। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతం మొదటి స్కందం పదవాధ్యాయం శ్లోకం సంఖ్య 21. సవైకిలాయం పురుష పురాతనో యయేక ఆసీద విశేష ఆత్మని అగ్రే గుణేభ్యో జగదాత్మనీశ్వరే నిమీలితాత్మన్నిసి సుప్తశక్తిషు. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తివేదాంత స్వామి శీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం వారిట్లు పలికిరి. మనము నిశ్చయముగా స్మరించు ఆది పురుషుడు ఇతడే. ప్రకృతి త్రిగుణముల సృష్టికి పూర్వము ఇతడొక్కడే నిలిచియుండును. ఆదిదేవుడైన కారణమున ఇతని ఎందే సమస్త జీవులు రాత్రి సమయమున నిద్రించి వారి వలె చేతనారహితులై లీనమగుదురు. భాష్యము ఈ దృశ్యమాన జగత్తు యందు రెండు విధములైన ప్రళయములు కలవు. ప్రతి 432 కోట్ల సూర్యమాన సంవత్సరముల పిదప విశ్వసృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు నిద్రకు ఉపక్రమించగానే ఒక ప్రళయము సంభవించును. ఇక బ్రహ్మదేవుని జీవితపు అంత్యమున సమస్త విశ్వపు ప్రళయములు సంభవించును. మన గణన ప్రకారము బ్రహ్మదేవుని 100 సంవత్సరముల పిదప కలుగు అతని అంతము 864 కోట్లను 30 మరియు 12 మరియు 100 చే హెచ్చించగా ఎంత వస్తుందో అన్ని సంవత్సరముల పిదప కలుగుచుండును. ఈ రెండు ప్రళయములందును మహత్తత్వముగా పిలువబడు భౌతిక శక్తి మరియు జీవతత్వముగా పిలువబడు తటస్థ శక్తి రెండును పరమపురుషుని యందు లీనమగును. భౌతిక జగపు మరియొక సృష్టి జరుగునంత వరకు జీవులందరూ ఆ భగవానుని దేహమునందే నిదురించి ఉందురు. భౌతిక విశ్వం యొక్క సృష్టి స్థితి లయములు ఈ విధముగా కొనసాగించబడుచుండు. భగవానుని ద్వారా చేతనము కూర్చబడిన ప్రకృతి త్రిగుణములు పరస్పరము ఒకదానిపైనొకటి పనిచేయుట చేతనే భౌతిక సృష్టి సంభవించుచున్నది. కనుకనే ప్రకృతి త్రిగుణములకు చేతనము కలిగించుటకు పూర్వమే భగవానుడు స్థితిని కలిగి ఉండేనని ఇచ్చట తెలుపబడినది. సృష్టికి పూర్వము కేవలము విష్ణు భగవానుడే నిలిచియుండెననియు బ్రహ్మ రుద్రాదులు గాని ఇతర దేవతలు గాని ఆ సమయం లేరనియు శృతి మంత్రములందు తెలుపబడినది. విష్ణు అనగా కారణార్ణవ జలములో శయించు మహావిష్ణువని భావము. అతని శ్వాస ద్వారానే సమస్త విశ్వములు బీజ రూపములో సృష్టింపబడి క్రమముగా విశ్వమునందు అసంఖ్యాక లోకములు కలిగిన బ్రహ్మాండమైన అశ్వద్ధ వృక్షములాగా వృద్ధినందు రీతి విశ్వబీజములు బ్రహ్మాండమగు రూపములుగా వృద్ధినందుచుండును. ఈ మహావిష్ణువు శ్రీకృష్ణ భగవానుని ప్రధాన విస్తృతాంశమై ఉన్నాడు. అతడు బ్రహ్మ సంహిత యందు ఇట్లు తెలుపబడినాడు. మహావిష్ణువును తన ప్రధాన విస్తృతాంశముగా కలిగి ఉన్న ఆదిపురుషుడైన గోవిందునికి నేను గౌరవపూర్వక వందనములు అర్పించున్నాను. విశ్వాధినేతలైన బ్రహ్మలందరూ మహావిష్ణువు యొక్క ఆధ్యాత్మిక దేహపు రోమకూపముల నుండి విశ్వములు సృష్టింపబడిన పిమ్మట అతని విశ్వసిత కాల పరిణామము వరకే జీవించియుందురు. ఈ విధముగా గోవిందుడు మహావిష్ణువునకు సైతము కారణభూతుడై ఉన్నాడు. ఈ వేద సత్యమును భాషించుచున్న నారీమణులు తప్పక దానిని ప్రామాణికుల నుండి విని ఉండవచ్చును. ఆధ్యాత్మిక విషయములను నిశ్చయముగా నెరుగుటకు ప్రామాణిక మూలం ఒక్కటే మార్గమై ఉన్నది. దానికి వేరొక పద్ధతి లేదు. బ్రహ్మదేవుని 100 సంవత్సరములు పూర్తి అయినంతనే సమస్త జీవులు మహావిష్ణువు దేహమునందు లయించుట అప్రయత్నముగా జరిగిపోవును. దీని భావము ప్రతి జీవుడు తన వ్యక్తిత్వమును కోల్పోవునని కాదు. జీవుని వ్యక్తిత్వము సర్వదా నిలిచేయుండును. కనుకనే పరమపురుషుని దివ్య సంకల్పమును అనుసరించి మరొక సృష్టి ఆరంభమైనంతనే నిద్రించుచున్న అచేతన జీవులందరికీ చేతనం కూర్చబడును. అంతటా వారందరూ తమ తమ పూర్వజీవితపు ఉత్తర భాగముగా కర్మలను ఆరంభింతురు. దీనిని సుప్తోత్థిత న్యాయము అందురు. నిద్ర నుండి మేల్కాంచి మనుజుడు తన నిరంతర కర్మయందు నియుక్తుడగుట. మనుజుడు రాత్రి సమయమున నిద్రావస్థలో ఉన్నప్పుడు తనను తన ధర్మమును జాగ్రత్తావస్థయందలి ప్రతిదానిని సంపూర్ణముగా మరచియుండును. కానీ నిద్ర నుండి మేల్కాంచినంతనే తాను చేయవలసినదంతయు గుర్తుకు తెచ్చుకొని విద్యుక్త కర్మల్లో నియుక్తుడగును. ఆ విధముగానే ప్రళయ సమయమున మహావిష్ణువు దేహమునందు లయించియుండు జీవులు మరొక సృష్టి జరిగినంతనే అసంపూర్ణముగా మిగిలిపోయిన కర్మలను చేపట్టుటకు మేల్కాంచుదురు. ఈ విషయము భగవద్గీత యందు నిర్ధారింపబడినది. భౌతిక ప్రకృతి ప్రభావితం కాకపూర్వమే శ్రీకృష్ణ భగవానుడు నిలిచియున్నాడు. అనగా అతడు భౌతిక శక్తి వలన ఉద్భవించిన వాడు కాడు. అతని దేహము సంపూర్ణముగా ఆధ్యాత్మికమైనది. అతనికి మరియు అతని దేహమునకు ఏమాత్రము భేదము లేదు. సృష్టికి పూర్వము ఆ దేవదేవుడు పూర్ణమును మరియు ఏకమును అగు తన ధామమునందు వసించి ఉండెను.
నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామితి నామ్ని. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామితి నామ్ని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు బ్రహ్మ యొక్క ఒక రోజు దినం ఎంతకాలం ఉంటుంది, ఇక రాత్రి ఎంతకాలం ఉంటుంది, ప్రళయం ఎప్పుడు జరుగుతుంది, అసలు ప్రళయం ఎన్నిసార్లు వస్తుంది అని మొత్తం వివరాలన్నీ ఇక్కడ ఇచ్చారు. ఎందువల్లంటే ఇక్కడ కృష్ణుడు ద్వారకకి బయలుదేరినప్పుడు హస్తినాపురంలో ఉన్న స్త్రీలందరూ కూడా చర్చించుకుంటున్నారు. అసలు మొత్తం సృష్టికి మూలం కూడాను ఇతడే, అంటే కృష్ణుడే అని వాళ్ళు చర్చించుకుంటూ ఉన్నారు. ఆ విధంగా సృష్టికి మూలమైన వ్యక్తిని గురించి తెలుసుకోవాలంటే మనకి ఒక ప్రామాణికమైన ఆధారం అనేది తప్పకుండా ఉండాలి. లేదంటే ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఊహించుకున్నట్లయితే, అంటే నిన్ననే చదువుకున్నాం మొన్న ఇంతకు ముందుల శ్లోకంలో, తర్కం ద్వారా మనం భగవంతుణ్ణి తెలుసుకోలేము. ఎందువల్లంటే మన మనసులో వచ్చే ఆలోచన ఒక విధంగా ఉంటుంది, దాన్ని కాదని నిరూపించే వ్యక్తి ఇంకొకళ్ళు ఉండగలరు. అతని యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది కాదని నిరూపించగలిగే వ్యక్తి ఇంకొకళ్ళు ఉండగలరు. కాబట్టి దీనికి అంతం అనేది లేదు. మరి ఏమిటి ప్రమాణం అంటే, నేరుగా భగవంతుడే తన గురించి తాను చెప్పింది ఏదైతే ఉందో అది అన్నిటికంటే ఉత్తమమైన ప్రమాణం. అవన్నీ వేదాలు కూడా, వేదాలన్నీ కూడా భగవంతుడిని వచ్చినాయి. ఇంకా ముఖ్యంగా భగవద్గీత, భగవద్గీత తను సొంతగా తన గురించి తాను కృష్ణుడు చెప్తున్నాడు, నేనే అన్నిటికీ మూలం, ఏంటి మత్త పరతర నాణ్యత కించిదస్తి ధనంజయ, నాకంటే పైన ఇంకెవ్వరూ లేరు అని చెప్తున్నారు. కానీ ఈ రోజుల్లో కొంతమంది స్వార్థపూరితమైన వ్యక్తులు దేవీ భాగవతం అనే పేరుతోటి కొన్ని లేనిపోని గ్రంథాలన్నీ సృష్టిస్తున్నారు. భాగవతం అంటే భగవానుడి గురించి వివరించేది, భగవానుడి యొక్క భక్తుల గురించి చెప్పేది. అంతేగాని భాగవతం అంటే దేవి భాగవతం అనేది అసలు లేదు శాస్త్రం. దేవి పురాణం ఉంది కానీ దేవి భాగవతం అనేది వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం అనేకమైన వాటిని సృష్టిస్తున్నారు. భాగవతం అంటేనే భగవానుడి గురించి తెలియజేసేది. కాబట్టి అటువంటి భగవానుడు ఎటువంటి వాడు అంటే, ఈ త్రిగుణాలకు కూడా చేతనం, మొట్టమొదటిలో సృష్టి భౌతిక సంసారం లేదు, కేవలం ఆధ్యాత్మిక ప్రపంచం ఉంది. ఎప్పుడైతే జీవుల్లో యొక్క కోరిక ఏది కృష్ణుణ్ణి విడిచి స్వతంత్రంగా తాము ఆనందంగా ఉందాం అనే కోరిక ఎప్పుడైతే ఉందో, ఆ కోరికని తీర్చడం కోసం ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి, ఏకో బహునాం యో విదధాతి కామాన్. యొక్క బహు అంటే అనేకమైన జీవులందరి కోరికలు తీర్చడం కోసం ఈ భౌతిక సృష్టి అనేది మొదలైంది. అది ఎలా మొదలవుతుందంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో మొదట బలరాముడి నుండి, అంటే సంకర్షణుడు నుండి మహావిష్ణువు. మహావిష్ణువు అంటే కారణోదక శాయి విష్ణు. మహావిష్ణు కాదు కాదు మహావిష్ణు అంటారు అతను. ఏంటది, విష్ణు అనగా కారణాన్నవ జలములో శయించు మహావిష్ణువు అని భావం. అది అక్కడి నుండి అతని యొక్క శరీర రోమకూపాల నుండి అనేకమైన అశ్వద్ధ వృక్షం అంటే ఇవి మర్రి చెట్టులో గింజలు ఎలాగుంటాయో అలాగ ఒక్కొక్కటి ఒక్కొక్క విశ్వం బయటకు వచ్చేసి అవి పెరిగిపోతున్నాయి అన్నమాట. బయటికి రాగానే చాలా పెద్దవిగా. తర్వాత ప్రతి విశ్వంలో కూడాను మహావిష్ణువు మొట్టమొదట. తరువాత కారణార్ణవ శాయి విష్ణు అంటారు, కారణోదక శాయి విష్ణు. తర్వాత ఒక్కొక్క విశ్వంలో, ప్రతి విశ్వంలో కూడాను ఈ కారణోదక శాయి విష్ణువు నుండి మరొక విష్ణు వస్తారు. అతను పూర్తిగా ప్రతి విశ్వంలో కూడా సగం నిండిన జలం ఉంటుందన్నమాట. అది గర్భోదక జలం అంటారు దాన్ని. అక్కడ శయనిస్తూ విష్ణు ఉంటాడు, అతని పేరు గర్భోదక శాయి విష్ణు. తరువాత ఆ విష్ణువు నుండే బ్రహ్మ శివుడు వీళ్ళందరూ కూడా ప్రతి విశ్వంలోకి విష్ణు ద్వారా ప్రవేశపెట్టబడవలసిందే. వాళ్ళు సొంతగా ప్రవేశించే శక్తి వాళ్ళకి లేదు. ఎందువలనంటే ప్రతి అణువులో కూడా ప్రవేశించగలిగే శక్తి విష్ణువుకు ఉంది. అందువల్లనే విష్ణు అంటే ఇంకొక అర్థం అన్ని చోట్ల వ్యాపించి ఉన్నవాడు అని కూడా ఉంది అర్థం. అందువల్లనే దీన్ని మాయావాదులు దీన్ని ఆసరాగా చేసుకొని విష్ణువు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు కనుక ఇంకా అతని అస్తిత్వం అనేది లేదు, అతను ఎక్కడ విడగలేడు, అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు అని చెప్తారు. వాళ్ళు ఉదాహరణ కూడా చెప్తారు, ఏ విధంగా అయితే ఒక కాగితం తీసుకున్నట్లయితే దానికి అనేక ముక్కలు చేసినట్లయితే అసలు కాగితం అనేది ఉండదు అంటారు. కానీ ఈశోపనిషత్తు ఏం చెప్తుంది, ఓం పూర్ణం అదః పూర్ణం ఇదః పూర్ణం అంటే పూర్ణం ఉదచ్చతి అంటే అన్ని భగవంతుడి నుంచి అనేకమైన పూర్ణమైన వస్తువులు, అంటే ప్రతి విశ్వం కూడా సంపూర్ణంగా దానికి కావలసిన సదుపాయాలన్నీ ఉన్నాయి ప్రతి ఒక్క దాంట్లో. భగవంతుడి నుంచి వచ్చే ప్రతి అవతారంలో కానీ ప్రతి ఒక్క జీవుడిలో కూడా జీవుడు స్వతసిద్ధంగా తను తాను ఆనందంగా ఉండడానికి అతనికి అన్నీ ఉన్నాయి. అతనిలోనే జ్ఞానం అన్నీ, అతనికి కావాల్సిన బుద్ధి తెలివితేటలు అన్నీ ఉన్నాయి. కానీ మనమేమిటి, ఇప్పుడు మనం ఈ దేహం అని భావిస్తున్నాం కనుక అనేకమైన కష్టాలు దుఃఖాలను మనం ఎదురవుతున్నాయి మనకి. అదేవిధంగా ప్రతి వస్తువులో కూడా ప్రతిదీ కూడా పూర్ణమైనది. అంతేగాని వాళ్ళు చెప్పినట్లు ఏదో ఒక కాగితం అనేది భౌతికమైంది. దాన్ని ఒక కాగితం నుండి అటువంటి కాగితాన్ని మనం సృష్టించలేము, అది జరగదు. అది ఎందుకంటే భౌతికమైంది, అది ఆధ్యాత్మికమైంది కాదు. కానీ భగవంతుడి యొక్క శరీరం అనేది దివ్యమైంది. అతను అతని యొక్క అవతారాలకి ఎటువంటి భేదం లేదు. విష్ణువు ఎలా లీలలు చేయగలడు, కృష్ణుడు ఎలా చేయగలడు, రాముడు చేయగలడు, అందరూ కూడా అందరిలో కూడా శక్తి ఉంది. కానీ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధంగా వాళ్ళ యొక్క లీలల కోసం ఒక్కొక్క విధంగా వాళ్ళు ప్రవర్తించడం అనేది జరుగుతుంటుంది. అంతేగాని మాయావాదులు చెప్తున్నట్లుగా భగవంతుడు తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోవడం, ఇంకెక్కడ లేకపోవడం, పూర్తిగా మాయలో కూరుకుపోవడం ఉండదు. మాయ అంటే ఏమిటి, జీవుల్ని అంటే ఏదైతే లేదో అది మాయ, అంటే ఏదైతే శాశ్వతం కాదో దాన్ని శాశ్వతం అనుకోవడం మాయ. అది భౌతిక సంసారాన్ని, అటువంటి భౌతిక సంసారాన్ని కూడా సృష్టించిన వాడు విష్ణుమూర్తి. కానీ అంత మాత్రాన అతని యొక్క సృష్టించాడు కదా, మనం కూడా చూడవచ్చు ఇక్కడ. మనం అనేకమైన వస్తువుల్ని మనం సృష్టిస్తాం, అంత మాత్రాన మనం ఏదైనా ఒక వస్తువుని తయారు చేసినంత మాత్రాన మన అస్తిత్వాన్ని మనం కోల్పోతున్నాం కాదు. మన అధీనంలో ఉంటున్నాయి మనం చేసిన వస్తువులన్నీ కూడా. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం సృష్టించిన వస్తువులో మనం ప్రవేశించే అది మనకి శక్తి లేదు మనకి. కానీ భగవంతుడు ప్రవేశించగలడు, అనేక విశ్వాలను సృష్టిస్తున్నాడు భగవంతుడు. ప్రతి అణువులో కూడా ప్రవేశించగల శక్తి అతనికి ఉంది, మరి మనకుందా అంటే మనకి లేదు. అందువల్లనే భగవంతుడు అనేక విశ్వాలను సృష్టిస్తే మనం ఏదో చిన్న ఉపగ్రహాన్నో లేదా ఒక చిన్న విమానాన్నో సృష్టించగలం, అంతేగాని మనం పూర్తిగా విశ్వాలను సృష్టించే శక్తి మనలో లేదు. అసలు మన యొక్క దేహమే మనం సృష్టించుకోలేదు, మనం ఇంకెలా సృష్టించగలం, మనం ఎలా భగవంతుడు అవ్వగలం? మాయావాదులు చెప్తున్నట్లు మన శరీరంపైనే మనకి పూర్తి నియంత్రణ అనేది లేదు, మనం ఎలా భగవంతుడు అవ్వగలం? ఇంకొకటి ఏమిటంటే, మనం ఎప్పుడైతే నిద్రపోతుంటామో మనం కూడా చూసుకోవచ్చు మన జీవితం నిద్రపోతాం అంటే మనం నిద్రలో పూర్తిగా తమో గుణంలో అంధకారంలో లీనమైపోయినట్లుగా మనకు అనిపిస్తుంది. అంటే మనల్ని మనం గుర్తుంచుకోము, అప్పుడు మనం నిద్రిస్తున్నప్పుడు మనం ఏమిటి అనేది మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటామా? ఉంచుకుంటామా? జ్ఞాపకం ఉండదు మనకి. మన యొక్క జాగ్రత్త స్థితిలో మేల్కొని ఉన్నప్పుడు మన యొక్క పరిస్థితి ఏమిటి అనేది మనకు జ్ఞాపకం ఉండదు. అదేవిధంగా భగవంతుడు ఇక్కడ విష్ణువులో లీనమవడం అంటే సృష్టి మరియు జీవులు వాళ్ళ యొక్క అంటే జాగ్రత్త స్థితిలో వాళ్ళ యొక్క స్థితి కానీ వాళ్ళు చేసే కర్మలు కానీ ఏమీ గుర్తుండకుండా పూర్తిగా నిద్రలో ఉంటారన్నమాట. ఆ యొక్క నిద్రలో అప్పుడు ఎప్పుడైతే తిరిగి సృష్టి జరుగుతుందో అప్పుడు ఆ జీవులన్నీ కూడా తిరిగి వాళ్ళ యొక్క కార్యాలు మొదలు పెడతారు. పూర్వం ఏదైతే కార్యం వాళ్ళు చేస్తూ ఉన్నారో, ఎప్పుడైతే ప్రళయం వచ్చినప్పుడు వాళ్ళు చేసే కార్యం ఏదైతే ఉందో అక్కడి నుండి తిరిగి వాళ్ళు మొదలు పెడతారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి అసలు ప్రళయం వచ్చినట్టు కూడా వాళ్ళకి అదంతా జ్ఞాపకం కూడా ఉండదు. ఎందువల్లంటే జీవి ఎప్పుడైతే ఒక శరీరాన్ని మార్చి ఇంకొక శరీరం మారుస్తూ ఉంటుందో జీవి పూర్తిగా పూర్వ శరీరంలో జరిగినవన్నీ కూడా మర్చిపోయే అవకాశం ఉంది. సాధారణంగా మర్చిపోతారు అందరూ. ఇంక ఏదైనా ఎవరైనా గుర్తుంచుకున్నట్లయితే అది భగవంతుడి యొక్క కృప వలన వాళ్ళకి గుర్తుంటుంది. ఉదాహరణకి బాగా ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందిన వాళ్ళు గుర్తుంచుకునే అవకాశం ఉంది. భరత మహారాజుకి తన పూర్వజన్మ గురించి తెలుసు. తను పతితుడవడం వల్ల భక్తి నుండి తర్వాత జన్మలో ఒక జింకగా పుట్టవలసి వచ్చింది. కానీ పూర్వజన్మలో జరిగిందంతా అతను గుర్తుంది. ఎందువలన? భక్తిలో అంత ఉన్నతిని సాధించడం వల్ల. కానీ సాధారణంగా బద్ధజీవులందరికీ కూడాను ఎవరికి కూడా మనం పూర్వజన్మలో మనం ఏం చేసామనేది గుర్తుండదు. కాబట్టి ఈ సృష్టికి మూలం ఎవరు? కృష్ణుడు. ఇంకా అది భగవద్గీతలో 8వ అధ్యాయం 18వ శ్లోకంలో కూడాను కృష్ణుడు చెప్తున్నాడు, నేనే వీటన్నిటికీ మూలం. ఏంటది? అవ్యక్తాత్ వ్యక్తయః సర్వాః ప్రభవంత్య హరాగమే రాత్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. అంటే బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనంతనే జీవులందరూ అవ్యక్త స్థితి నుండి వ్యక్తము చెంది వేదపాతాన్ని రాత్రి ప్రారంభమైనంతనే తిరిగి అవ్యక్తమునందు లీనమగును. తర్వాత అదేవిధంగా తర్వాత శ్లోకంలో ఏమని చెప్పబడింది? బ్రహ్మదేవుని ప్రగటి సమయం ఆరంభమైనప్పుడు జీవులు మరల వ్యక్తమగుచు అతని రాత్రి సమయంలో ప్రారంభమైనంతనే అవశులై నశింతురు. అంటే పగటి సమయంలోనే మనం అనేకమైన పనులు చేస్తూ ఉంటాం బ్రహ్మదేవుడి పగటి సమయంలో. అంటే ఎంతకాలం అయితే మనం పని చేస్తూ ఉంటాం అంటే భౌతిక సంసారంలో, అంటే పనిచేయడం అంటే ఇక్కడ ఉద్దేశం మనం ఇప్పుడు ఈ జన్మలో నిద్రపోయేది కూడా మనం పనిచేస్తూ ఉన్నట్లే, అంటే మనం మేల్కొని ఉన్నట్లే. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు నిద్రకు ఉపక్రమిస్తారో అప్పుడు మనం పూర్తిగా గాఢాంధకారంలోకి వెళ్ళిపోయి శ్రీ మహావిష్ణువులోకి ప్రవేశిస్తాం. కాబట్టి అన్ని కోట్ల సంవత్సరాలు, బ్రహ్మ యొక్క ఒక దినమే 432 కోట్ల సంవత్సరాలు. కాబట్టి ఈ రోజులు అనేక మంది కలియుగం పూర్తి అయిపోతుందని చెప్తున్నారు. 432 వేల సంవత్సరాలు ఉంది. అందువల్లనే మనం ఏదైనా కూడా ప్రామాణికమైన శాస్త్రం నుండి మనం తీసుకున్నట్లయితే మనం మోసపోయే అవకాశం లేదు. లేదంటే చాలామంది రకరకాలుగా ఇప్పుడైపోతుంది కలియుగం, అప్పుడైపోతుంది కలియుగం అని రకరకాల వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాల కోసం ఇంకేదో జనంలో వాళ్ళని వాళ్ళు అంటే ప్రచారం చేసుకోవడం కోసం గొప్పవాళ్ళు కానీ ఇంకేదో ప్రయోజనాల కోసం అనేకమైనవి ప్రచారం చేస్తారు. కానీ మనం వాటన్నిటి నుండి బయటపడాలంటే కేవలం ప్రామాణికమైన దాన్ని మనం స్వీకరించినట్లయితే, ముఖ్యంగా శాస్త్రం. ఈ రోజులు ఎలా అయిపోయింది, అందరూ కూడా సైంటిస్టులు అనబడే వాళ్ళు ఏది చెప్తే అదే నమ్మేస్తున్నారు. నిజానికి వాళ్ళు ఎలాగ వాళ్ళు ఆత్మలు అనేది విషయమే వాళ్ళకి తెలియదు. మరి ఎలా వాళ్ళని నమ్మగలం? వాళ్ళు చెప్పేదే వాళ్ళు ఈరోజు ఒక చెప్తారు, తర్వాత రోజు లేదు లేదు నిన్న చెప్పింది మేము సరైనది కాదు, ఈరోజు ఇది నిజమైంది అంట, మళ్ళీ తర్వాత రోజు దాన్ని తీసేసి ఇంకొకటి నిజమైంది ఇంకోటి, ఈ విధంగా ప్రతిరోజు మారుస్తూ ఉంటారు. కానీ శాస్త్రం ఎప్పుడు కూడాను శాశ్వతంగా సత్యమైంది. ఒకరోజు మారేది ఇంకొక రోజు మారేది అలాంటిది కాదు, అలాంటిది కాదు. సత్యయుగంలో ఇదే శాస్త్రం, త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగంలో కూడా ఇదే శాస్త్రం, శాస్త్రంలో మార్పు లేదు. కాబట్టి విష్ణువే మూలం అందరికీ కూడా. నారాయణో పరో వ్యక్త అతని శంకరాచార్యులు వారు చెప్తున్నారు, ఆచార్యులు అందరూ చెప్తున్నారు, మధ్వాచార్య రామానుజాచార్య, నారాయణుడే అన్నిటికీ మూలం. అంతేగాని ఏ శక్తితో లేదా కొంతమంది గణపతనో ఇంకొకటో 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 చెప్పడం లేదు. శివ విరించి నూతం శాస్త్రం చెప్తుంది. శివ అంటే శివుడు, విరించి అంటే బ్రహ్మదేవుడు, నూతం అంటే కీర్తించడం. వీళ్ళు ఎవరిని కీర్తిస్తున్నారు? విష్ణువుని కీర్తిస్తున్నారు. కాబట్టి విష్ణువే సర్వ సృష్టికి మూలం. అంతేగాని ఇంకే శక్తితో ఏ ఆకారం లేదో ఇంకొకటి ఇంకొకటి కాదు. ఇన్ని సృష్టి చేసినా కూడాను భగవంతుడు తన ధామమైన గోలోక వృందావనంలో ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటాడు. ఆ కృష్ణుడు ఈ యొక్క విష్ణువు మరియు అనేకమైన సృష్టిలో కారణోదక సాయి, గర్భోదక సాయి, క్షీరోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు ప్రతి అణువులో కూడా ప్రవేశిస్తాడు అన్నమాట. సృష్టి జరిగిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ హృదయంలో కూడా ఉండేది క్షీరోదక సాయి విష్ణువు. కాబట్టి వీటన్నిటికి కూడా మూలం, అన్ని అవతారాలకు కూడా మూలం కృష్ణుడే. అందువల్లనే శ్రీమద్ భాగవతంలో కూడా చెప్తున్నారు సుఖదేవ గోస్వామి ఏమని చెప్తున్నారు, ఏతైచాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులంలోకే హృదయంతి యుగే యుగే. ఏతైచాంస కళాపుంస, ఈ అంశ మరియు కళ అనే రకరకాల అవతారాలన్నిటికి కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణుడే భగవంతుడు స్వయంగా, వీటన్నిటికి కూడా మూలం కృష్ణుడే అని చెప్తున్నాడు. కాబట్టి ఇది తెలుసుకోవడం అత్యున్నతమైన పరమసత్యం. అది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే అత్యున్నతమైన పరిపూర్ణతను, కృష్ణ ప్రేమని పొందగలరు. అటువంటి ప్రేమలో, అటువంటి ఆసక్తితో వీళ్ళు హస్తినాపురంలో ఉన్న రాణులందరూ కూడా వాళ్ళ యొక్క మేడలపై ఉండి చర్చించుకుంటున్నారు కృష్ణుడి గురించి. అది నిజంగా కృష్ణుడికి ఆనందాన్ని ఇచ్చేది. ఆ విధంగానే మనం తెలుసుకోవాలి ప్రామాణికమైన ఆచార్యుల నుండి, ఒక గురు శిష్య పరంపర ద్వారా జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. లేదంటే బయట అనేక మంది సాధువులు అందరూ చెప్తూ ఉంటారు, మనం వింటూనే ఉంటాం, మనకి తిరిగి కన్ఫ్యూజన్ అంటే సందిగ్ధంలోనే ఉంటాం, భగవంతుడు ఎవరు, అందరూ భగవంతుడే అని అంటుంటారు. కానీ శాస్త్రం చాలా స్పష్టంగా భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, నాకంటే పైన ఎవరు లేరు, నేనే అన్నిటికీ మూలం. వ్యాసదేవులు వారు చెప్తున్నారు, సుఖదేవ గోస్వామి చెప్తున్నారు భాగవతంలో. కాబట్టి ఇది చాలా స్పష్టంగా మన మనసులో ఉండాలి. అప్పుడే మనం తిరిగి భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నం అనేది చేయగలం. హరే కృష్ణ. అవును, అంటే తిరిగి సత్యయుగం ఎప్పుడైతే మొదలవుతుందో, ఏదైనా ఒక యుగం అయిపోయిన తర్వాత తర్వాత యుగం మొదలైనప్పుడు ఎవరైతే ఆ యుగంలో ఉండదగ్గ జీవులు ఉంటారో వాళ్ళే ఆ సమయంలో ఉంటారు. అంతేగాని అందరూ ఉండరు. కలియుగం వాళ్ళందరూ అక్కడికి రావడానికి అర్హత లేదు. వాళ్ళు తిరిగి ఎక్కడైతే వాళ్ళ పూర్వజన్మ కర్మలను అనుభవిస్తూ ఉన్నారో అటువంటి యుగం వచ్చినప్పుడు, అటువంటి సమయం వచ్చినప్పుడు వాళ్ళు, ఎందువల్లంటే సత్యయుగం తర్వాత త్రేతాయుగం, ద్వాపరయుగం, తర్వాత యుగాల్లో అలా అలా జీవులు వాళ్ళకి జన్మించడం అలాగ రావడం జరుగుతుంది. అంతేగాని ఒక్కసారిగా జరగదు. ఉదాహరణకి కలియుగంలో అనేక మంది దుర్మార్గులు ఉన్నారనుకోండి, ఉంటారు తప్పనిసరిగా యుగాంతంలో, వాళ్ళందరూ వెంటనే సత్యయుగంలో జన్మించరు. ఎవరైతే మిగిలిన వాళ్ళు ఉన్నారో, సన్మార్గంలో ఉన్నవాళ్ళు, సక్రమైన మార్గం ధర్మం ఆచరించడానికి ఉత్సాహం కలిగిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళే సత్యయుగంలో ఉంటారు. ఇంకా అనేకమైన ఉత్తమమైన జీవులు, వేరే జీవులు ఇంకా ఎదురు చూస్తూ ఉంటాయి వాళ్ళ యొక్క కర్మ చేయడం కోసం. అటువంటి వాళ్ళు సత్యయుగంలో పుడతారు. అవును, వాళ్ళు అంత తీవ్రత ఉన్నట్లయితే, ఎటువంటి యుగంలో ఉన్నా వాళ్ళు అంత శుద్ధత కలిగిన వాళ్ళైతే, వాళ్ళు మానసికంగా దానికోసం వాళ్ళు పరితపిస్తున్నట్లయితే, వాళ్ళు కూడా సత్యయుగంలో పుట్టే అవకాశం ఉంది, పుట్టచ్చు. అందువల్ల ఏంటి, కర్మణ దైవనేత్రైన వాళ్ళు ఎటువంటి కర్మలు చేస్తారో అటువంటి జన్మ వస్తుంది వాళ్ళకి, అటువంటి యుగంలోనే వాళ్ళు జన్మిస్తారు. అంతేగాని కలియుగంలో జన్మించాలని ఏమి లేదు. ఇప్పుడు కలియుగంలో ఉన్న వ్యక్తి ఇప్పుడు మరణించిన తర్వాత తిరిగి సత్యయుగంలో జన్మించవచ్చు, అతను మధ్యలో అసలు జన్మించకుండా అలా ఉండొచ్చు కూడా చెప్పలేము. లేదా ఇక్కడే కాకుండా ఇంకొక విశ్వంలో జన్మించవచ్చు, ఇంకొక విశ్వంలో ఇంకొక యుగం జరుగుతూ ఉండొచ్చు. మనం ఇదంతా కూడా అర్థం చేసుకోవడానికి చాలా కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఒకటి, వేరే విశ్వంలో, వేరే యుగంలో జరుగుతూ ఉండొచ్చు ఇప్పుడు అక్కడ. అలా అన్ని ప్రతి విశ్వంలో ఒకే విధంగా జరగాలని ఏం లేదు కదా. ప్రతి విశ్వంలో కలియుగమే ఉండాలని ఏం లేదు. ఎందువల్లంటే సృష్టిలో ఎప్పుడు కూడా భగవంతుడి లీలలన్నీ నిత్యం జరుగుతూ ఉన్నాయి. అంటే మరి ఇక్కడ కలియుగం ఉంది, అన్ని చోట్ల కలియుగం ఉంటే మరి భగవంతుడు లేదు ఎలా జరుగుతుంది? కాబట్టి ఇది అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. కానీ ఒకటి ఏమిటంటే కర్మణ దైవనేత్రణి, ఏదైతే కర్మ ఉందో దాని ప్రకారమే మనకి శరీరం వస్తుంది, అది ఏ యుగంలో అయినా కావచ్చు. ఇంకా మనల్ని అటువంటి సమయంలోనే మనం పుడతాం కాబట్టి ఎటువంటి యుగం అయితే అనుకూలంగా ఉంటుందో ఒక వ్యక్తికి అతను కర్మ చేయడానికి అటువంటి సమయంలోనే అతను పుడతాడు, అటువంటి ప్రదేశంలో మళ్ళీ అటువంటి తల్లిదండ్రులు. ఎందుకంటే ఇదంతా కూడా చాలా పరిపూర్ణమైనది సృష్టి, ఓం పూర్ణం అదః పూర్ణం అని చెప్తున్నాం కాబట్టి ఇందులో ఎటువంటి లోపాలు అనేవి ఉండవు. కాకపోతే అర్థం చేసుకోవడానికి మనకి శక్తి సరిపోదు, మన యొక్క మేధస్సు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జై, శ్రీల ప్రభుపాదకి జై.